அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரதிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். கங்காதரங்கரமணீய ஜடாகலாபம் கௌரீ நிரந்தர விபூஷித வாம பாகம் நாராயண பிரியம் அனங்கமதாபஹாரம் வாராணசி புரபதிம் பஜ விஸ்வநாதம் பஜ விஸ்வநாதம். மந்தாகினி சலில சந்தன சர்ச்சிதாய நந்தீஸ்வர பிரமதநாத மகேஸ்வராய மந்தார முக்ய பகு புஷ்ப சுபூஜிதாய தஸ்மை மகாராய நம சிவாய. அந்தர்கிட்ட செப்பண்டி நம பார்வதி பதயே ஹர. ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి తిథులలో అమావాస్య ఒకటి. అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, ఈ తిథులలో శివుడికి అభిషేకం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని, మానవ జీవితం యొక్క పరమార్థం ఏమిటో మానవుడికి లభిస్తుందని శివపురాణం చెబుతున్నది. అటువంటి అమావాస్య ఈ రోజుతో పూర్తవుతున్నది. రేపటి నుంచి భాద్రపద మాసం కూడా ప్రారంభమవుతున్నది. మీరందరూ కూడా ఈశ్వర భక్తులు కనుక ఇవాళ ఉన్న ఒక పరమార్థం, ఒక విశేషం కనిపెట్టి ఉంటారు. ఈ పాటికి ఈశ్వరలింగాన్ని చెంబుతో నీళ్లు తీసుకుని అభిషేకం చేయాలి అమావాస్య నాడు. ఇవాళ శివుడు నా లింగాన్ని మీరేం అభిషేకం చేస్తారని ఆయన నెత్తి మీద ఉన్న గంగని వంచాడు కిందకి. అందుకని ఆయన జటాదూటంలో ఉన్న గంగ ఆ ఎదురుగుండా ఉన్న శివలింగం మీద పడుతున్నది. తన లింగాన్ని తన జడల్లో ఉన్న గంగతో తానే అభిషేకించుకుంటున్న శివుణ్ణి ఈ సంధ్యా సమయంలో చూస్తున్నారు. కుమారస్వామి అంతటి వాడు అగస్త్యుడు లోపాముద్ర స్వామిమలకి వచ్చి తనకు నమస్కరించి కాశీ మహిమ చెప్పమంటే ఆయన కూడా ఏమన్నాడో తెలుసిన, కాశీ మహిమ నేను కూడా వర్ణించలేను, అంత గొప్పది కాశీ యొక్క శక్తి అన్నాడు ఆయన. నిజంగా స్వామిమలలో మంగళవారం నాడు కుమారస్వామిని దర్శనం చేసుకున్న వాడికి భయంకరమైన జాతక దోషాలు, అందులో కుజదోషం అని ఒకటి ఉంటుంది, ఆ దోషం టక్కున తొలగిపోతుంది అని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి కొండ మీద ఆరుముఖములతో దర్శనమిచ్చిన స్వామి కాశీ మహిమ నీ ద్వారా తెలుసుకోమని లక్ష్మీదేవి కొల్హాపుర మహాలక్ష్మి పంపితే నేను వచ్చాను, కాశీ మహిమ చెప్పమని అడిగాడని చెప్పాం కదా నిన్న మీకు. నిజానికి కాశీ గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని అగస్త్యునికి ఉంది. ఎవరు చెబుతారు కాశీ గొప్పతనం అనుకున్నాడు ఆయన. అప్పుడు కొల్హాపురం వెళ్ళగా అక్కడ వరలక్ష్మీదేవి కాశీ మహిమని బాగా చెప్పాలంటే, వీలున్నంత వరకు వివరించాలంటే ఒక కుమారస్వామి వల్ల మాత్రమే అవుతుంది. ఎందుకంటే కుమారస్వామి ఒకప్పుడు అమ్మని నాన్నని సేవించాడు. పార్వతీ పరమేశ్వరులు పూర్తిగా ఆయనకి కాశీ మహిమ వివరించారు కాబట్టి ఆయనే చెప్పగలడనగా, ఇప్పుడు అక్కడికి కలశ సంభవుడు వచ్చాడు అని చెప్పుకున్నాం మనం. లోపాముద్రతో అగస్త్యుడు అక్కడికి వచ్చాడు. నీ దగ్గర తెలుసుకుంటేనే కాశీ మహిమ మాకు తెలుస్తుంది, ఎందుకంటే మీ నాన్నగారి మహిమ నువ్వే చెప్పగలవు, నువ్వు చెప్పినంత బాగా మరి ఎవరూ చెప్పలేరని పెద్దలన్నారు అమ్మ అన్నది అనగా, అప్పుడు ఆయన కాశీ గురించి చెప్పడం నాకు ఇష్టమే, కాశీ మహిమ నాకు చాలా వరకు తెలుసు, అయినా పూర్తిగా తెలియదు అన్నాడు. ఆయన ఆరు ముఖముళ్ళు కలవాడనగుదుగాని నిగమ శాస్త్రార్థతత్వముల్ నేర్తుగాని అధిక వైదగ్ధ్యవంతుండనగుదుగాని కాశికా మహిమంబు తల్ప కాశికా మహిమంబు తల్పనా కలశపుత్ర. నేను నిజంగా ఆరు ముఖాలు కలిగిన వాడిని, ఈ ముఖానికి అలసట వస్తే రెండో ముఖంతో మాట్లాడచ్చు. ఆరు ముఖాలు ఉంటే లాభం అది, నాకేమో ఒకటే ముఖం అవడం వల్ల ఏమవుతుందో రెండు గంటలు పోయాక నీరసం రావచ్చు. అదే నాకు కూడా ఆరు ముఖాలు ఉంటే ఒక సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ముఖానికి ఒక్కొక్క రెండు గంటలు తప్పున ఆరు రెండు పన్నెండు గంటలు ఉపన్యాసం చెప్పడం తేలిక కదా. ఆరు ముఖాలు నాకున్నాయి. అన్ని వేదములు చదువుకున్న వాడిని, అర్థం చెప్పగలిగిన వాడిని. కొంతమంది చదువుతారు కానీ అర్థం చెప్పమంటే చెప్పలేరట. నువ్వు చదువుకున్న దాన్ని వివరించు అంటే స్టేజీ దగ్గరికి వచ్చేసరి కంగారు పడిపోతారు. అందుకే ఏం చెబుతారో అర్థం కాదు. మీరు చూడండి, చాలామందికి పెద్ద గొడవ ఏమిటంటే వాడు చదువుకుని కూడా ఉపన్యాసం చెప్పలేడు. ఉపన్యాసం చెప్పలేకపోతే ఉపయోగం ఉంది, ఉపరి సన్యాసం మిగులుతుంది మనకి. అందువల్ల ఎంత చదివామన్నది కాదట, ఎంత ఇతరులకు స్పష్టముగా సూటిగా అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నామన్నది ముఖ్యం. చదివింది ఎంతైనా అవతల వాడికి అర్థమయ్యేలా చెప్పాలి, అది విని శ్రోత ఆనందించాలి. అందుకని ఏమన్నాడు, నేను శాస్త్రములు చదివాను, శాస్త్ర అర్థములు తెలుసు నాకు, స్పష్టంగా చెప్పగలను, ఆరు ముఖాలున్నాయి అర్థం చెప్పగలను. ఇంకా అన్నిటికీ మించి అధిక వైదగ్ధ్యవంతుణ్ణి అన్నాడు. విదగ్ధత అంటే మాట్లాడే నేర్పు, వైదగ్ధ్యవంతుడు అంటే టప్ప టప్ప టప్పటప్ప మాట్లాడడం అన్నమాట, ఎడతెరపి లేకుండా మాట్లాడడం, ఎన్ని గంటలైనా మాట్లాడడం, మాట్లాడేది మింగకుండా మాట్లాడడం. కొంతమంది ముందు బాగానే మొదలు పెడతారు, చివరిన మింగుతారు, ఆఖరి మాట అర్థం కాదు, అది మరీ ప్రమాదం. సద్యోజాతం ప్రపద్యం సద్యోజాత అంటాడు, ఆ చివరి ముఖ అర్థం కాదు. దానివల్ల ఉపయోగం ఏముంది, శ్లోకము మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరి దాకా అవతల వాడికి అర్థమయ్యేలా మాట్లాడటము, అది కూడా ఎడతెరపి లేకుండా మాట్లాడడం అంటే తడువుకోకుండా మాట్లాడడం, మాట్లాడే దాంట్లో ఎక్కడా మింగకుండా ఉండడం, ఇవన్నీ ఎవరిలో ఉంటే వాణ్ణి వైదగ్ధ్యవంతుడు అంటారు. ఈ మూడు ఉన్నాయి నాకు. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వద్దాం. ఆరు ముఖాలు ఉన్నాయి, బాగా చదువుకున్నాను, చదివింది అవతల వాళ్ళకి అర్థమయ్యేలా స్పష్టంగా ఉపన్యాసం చెప్పగలను, ఈ మూడు ఉన్నా కాశీ మహిమని మాత్రం నేను వర్ణించలేను, అంత గొప్పది కాశీ శక్తి అన్నాడు ఆయన. ఒకసారి ఆలోచించండి, కోటాను కోట్ల సూర్యుల కాంతితో వేలాది చేతులతో వేలాది పాదాలతో పరమాత్మ ప్రత్యక్షమైతే ఆ రూపాన్ని ఏం చూడగలం, చూసినా ఏం వర్ణించగలం. మగవాడు తీపి తిని దాని రుచి ఎలా ఉంది అని అడిగితే వర్ణించగలడా? ఆత్మానుభవం ఎవరికి వాళ్ళు పొందాలి, కాశీ మహిమ ఎవరికి వాళ్ళు చూచి లేక విని తమ మనస్సులలో దాన్ని ఊహించి ఆనందించవలసిందే కానీ చెప్పినంత మాత్రం చేత పూర్తిగా అర్థం కాదట. దానికి ఉదాహరణ చెప్పారన్నమాట, జో గోంగా గుడ్డు ఖాయి కయి కహయి కౌను ముఖ స్వాద్ అంటాడు కబీర్ దాస్. ఒక మూగవాడికి బెల్లం ముక్క పెట్టారు, బెల్లం ముక్క తిన్నాక ఎలా ఉంది అని అడిగారట. ఎలా చెప్పగలడు వాడు, వాడికి నోట్లో మాట్లేదు పాపం మూగవాడు, అందుకని అంటాడంతే. కళ్ళు ఎర్రజేసి మూతి బిగించి ఏవో చేష్టలు చేస్తాడు. పూర్వం దూరదర్శన్లో మధ్యాహ్నం రెండింటికి వార్తలు వచ్చేవిలేండి, ఆ వార్తల్లో అని చూపించేవారు, ఒక 20 నిమిషాలు వచ్చేవి, భలే ఉండేవి పాపం. అంటే మూగవాళ్ళ కోసం వార్తలు అవి, ఈ సైగలను బట్టి అర్థం చేసుకునేవారు వాళ్ళు. అందువల్ల పాపం మూగవాడికి ఎంత పాండిత్యం ఉన్నా తిన్న బెల్లము రుచి వాడు అనుభవించినా చెప్పలేడు. అసలు వాడంటారు ఎందుకు, మీరు మాత్రం చెప్పగలరా? మంచి పాయసం, అందులో నేను మా అమ్మగారు తయారు చేసినది పట్టుకొచ్చి మీ చేతిలో పెట్టి తిన్నాక ఎలా ఉందంటే బాగుందండి అంటాడు. ఇంకా ఎలా ఉందో చెప్పు అంటే అబ్బో ఏముందండి అంటాడు. ఏముందండి ఏమిటి అర్థం అక్కడ? చాలామంది అనమాట బాబా ఏముందండి ఉపన్యాసం అంటాడు, ఏముండడో ఏమిటి కర్మ కాకపోతే, అంటే అక్కడ వాడు ఏం చెప్పాలో తెలియట్లేదు అనమాట, భాష కూడా రావడం లేదనమాట. ఈ మధ్యకాలంలో పిల్లలకి ఇదో కొత్త భాష వచ్చిందండోయ్, కుమ్మేశేవుడు చంపేశాడు, ఇదేమిటో మరి సినిమా ఎలా ఉందంటే కుమ్మేశేటండి చంపేశాడండి, ఎవరు చంపారు ఎవరు కుమ్మారు కర్మ కాకపోతే ఇదేమిటి అంటే అది బాగుందని కూడా వర్ణించడానికి ఇదో కొత్త పదం అన్నమాట. అబ్బాబ్బ ఏం చేశారండి అమ్మగారు మీరు పాయసం అని మా ఇంటికి వచ్చి మా వేణి గారి దగ్గరకు వచ్చి భక్తులు కొంతమంది ప్రసాదం తిన్నాక అంటారనమాట, ప్రసాదం ఏం చేసేసారండి వీడు, వీడు భోజనం చేశాడు కానీ చెప్పమంటే ఏం చేశారంటాడు. కాబట్టి వాక్కుకి అందనిది మాధుర్యం, రుచిని ఎవడికి వాడు అనుభవించాలి. ఎప్పటికైనా కాశీకి వెళ్ళి కాశీలో 2 రోజులుండి కాశీ మహిమ గురువుల ద్వారా విని ఈశ్వరుడి దర్శనం ద్వారా అనుభూతి పొందవలసిందే కాని దాని గురించి ఎంత గొప్పవాడు వర్ణించలేడు. 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషుడు కూడా వర్ణించడానికి అలవి కానంత మహాద్భుతమైన మహిమ కాశీది. ఈ చరాచర జగత్తంతా ఒకప్పుడు జలప్రలయంలో నిండిపోయింది. ఆనాడు ఈ లోకంలో ఎవ్వళ్ళు లేరు, భూమి లేదు, నక్షత్రములు లేవు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, కాంతి లేదు, కటిక చీకటి అంధకారం తప్ప మరేమీ లేదు. ఏ లోకాలు లేని ఆ కాలంలో ఏదో ఉందంటే శూన్యం ఆకాశం ఉన్నది లేదా జలం మాత్రం ఉన్నది. ఆ కాలంలో ఒక్క ప్రాణి కూడా లేడు, నీరు తప్ప మీరు లేరు. ఆ కాలంలో పరమాత్ముడు గుణము రూపము కర్మము లేనటువంటి వాడు అంతటా వ్యాపించి మాత్రమే ఉండేవాట. సృష్టి ఆరంభంలో పరమాత్మకి రూపం లేదనమాట. ఆయన శివుడు కాదు, విష్ణువు కాదు, బ్రహ్మ కాదు, ఇంద్రుడు కాదు, ఏమీ కాదు, ఒక చైతన్యం మాత్రమే, సర్వ చైతన్య స్వరూపుడు ఆయన. ఆయనకి ఒక ఆహ్లాదం కలిగింది, లీల చెయ్యాలనిపించింది, కొన్ని లోకాలను సృష్టించి వాళ్లతో వినోదించాలి అనిపించింది. వెంటనే ఆయన తెల్లని రూపం ధరించాడు. ఈ తెల్ల రూపాన్ని సంస్కృతంలో సత్వము అంటారు. సత్వము అంటే తెలుపు అని ఒక అర్థం, శాంతము అని ఒక అర్థం, ఉండుట, ఉండగలిగే శక్తి దానికి మాత్రమే ఉన్నది, ఒక్క శివుడికి మాత్రమే ఉండే శక్తి ఉన్నది. ఆయన మళ్ళీ తన శరీరాన్ని 2గా విభజించాడు. అందులో ఒకటి అమ్మ అని పిలువబడింది, అంబిక అని కూడా దాన్ని అంటాం. ఈశ్వరుడు తన శరీరమును 2గా విభజించుకుని ఎడమ భాగమునకు అంబిక అని పేరు పెట్టాడు, కుడి భాగమునకు పరమేశ్వరుడు లేక ఈశ్వరుడు అని పేరు పెట్టాడు. ఈ అర్ధనారీశ్వరులు ఇద్దరూ ఈ చరాచర జగత్తంతా నీరు తప్పేమీ లేని రోజుల్లో తిరగడం మొదలుపెట్టారు. అప్పుడు పార్వతి, ఎంతకాలం ఇలా తిరుగుతాం, మనం ఉండడానికి ఏదైనా ఒక మంచి లోకాన్ని సృష్టించండి అన్నది. ఆ కటిక చీకటి కాలంలో ఈశ్వరుడు తన సంకల్పంతో ఒక అద్భుతమైన నగరం సృష్టించాడు. ఆ నగరం 1 కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నది. కాసురు అంటే వెలుగుట, కాసురు అంటే వెలుగుట, ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది కనుక దానికి కాశీ అని పేరు పెట్టారన్నమాట. అంటే సర్వకాల సర్వావస్థలలో కటిక చీకట్లో సూర్యుడు లేనప్పుడు కూడా తానే సూర్యుడి కంటే ఎక్కువ వెలుతురుతో వెలుగుతూ ఉంటుంది కనుక ఎప్పటికీ అప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నాశనము లేకుండా ఉంది కనుక దాన్ని కాశీ అన్నారు. నిజానికి కాసురు అనే ఒకనొక క్రియాపదమునకు, క్రియాపదం యొక్క రూట్ ఫామ్ని సంస్కృతంలో ధాతువు అంటారు. ఈ ధాతువు నుంచి క్రియలు పుడతాయి. ఈ కాసురు అనే దానికి దీప్తవు వెలుగుట. ఎక్కడ వెలుగుట? అన్ని చోట్ల వెలుగుట. ఎప్పుడు వెలుగుట? ఎల్లవేళలా వెలుగుట. ఇలా ఎప్పుడు తనంత తానే ఎవరి మీద ఆధారపడకుండా వెలుగుతుంది గనక ఆ పురమును కాశీ అన్నారు. ఈ కాశీలోకి ఈశ్వరుడు ప్రవేశించాడు. శివుడికి చాలా ఇష్టం అట కాశీ. పార్వతి ఎంత ఇష్టమో అంత ఇష్టం. అందుకే కాశీని ఈశ్వరుడి యొక్క శుద్ధాంతకాంత అంటారు, అంతఃపురకాంత అంటారు. అనిశంబు మన చేత అవిముక్త మగుగాన అవిముక్తమను నామము అందే ఇదియు. శివుడు పార్వతికి కాశీ మహిమ చెబుతూ ఎప్పుడూ కాశీ విడిచిపెట్టకుండా మనమిద్దరము అక్కడే ఉంటాము, మనం ఎప్పుడూ దాన్ని విడిచిపెట్టము గనక దానికి అవిముక్త క్షేత్రం అని పేరు. కాశీకి ఒక గొప్ప పేరు ఏమిటి? అవిముక్తం. ముక్తము అంటే విడుచుట, విముక్తము పూర్తిగా విడిచిపెట్టుట. మనం ఇంటి మీద కోపం వచ్చి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతే విముక్తము అంటాం దానిని, కానీ విడిచిపెట్టకుండా ఉంటే అవిముక్తము అంటాం. ఏనాడు కాశీని శివపార్వతులు విడిచిపెట్టరు కనుక దానికి అవిముక్త క్షేత్రం అని పేరు వచ్చింది. ఎంత గొప్పవాడైనా చిట్ట చివరకు చావక తప్పదు, చచ్చాక శ్మశానానికి పోవాలి. కాశీ మహాశ్మశానం, ఇక్కడ చచ్చిన వాడిని తగలబెట్టినా అక్కడ మరణించినా వాళ్ళు శాశ్వతంగా కైలాసానికి వెళ్ళిపోతారు. అందుకే కాశీకి మహాశ్మశానం అని పేరు. శ్మశానం అంటే విశ్రాంతి భూమి అని అర్థం. నిజానికి దానికి గొప్ప పేరు అది. శ్మశానం అంటే విశ్రాంతి భూమి, మోక్ష భూమి అని పేరు. అక్కడికి వెళ్ళాక ఇంకే పని చేయడానికి ఉండదుగా. ఇక్కడ ఉన్నంతవరకు కుర్చీలు సర్దడం, నీళ్లు పడకుండా చూడటం, స్టేజ్ అలంకరించడం, పాయసం వండడం, వేళకేమో నివేదన చేయటం, పూజలు చేయటం, ఇవన్నీ పనులు ఉంటాయి. ఒక్కసారి మనలో ఉన్న హంస పైకి లేచిపోతే ఇంకా చేయవలసిన పని వీడికి ఏముండదు పాపం. వీడిని నలుగురు మోసుకెళ్ళి పడుకోబెట్టాలి. హాయిగా శ్మశాన భూమిలో విశ్రాంతిగా ఉంటాడు. అందువల్ల శాశ్వతమైన విశ్రాంతినిచ్చేటటువంటిది ఒక్క కాశీ మాత్రమే. ఒకసారి కాశీ శ్మశానంలో గడుగు పెడితే మళ్ళీ జీవితంలో శ్మశానానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు, అనగా పునర్జన్మ ఉండదు. కనుక దానికి మహాశ్మశానం అని పేరు. ఆనందము కేవలం కాశీలో మాత్రమే లభిస్తుంది. ఎప్పుడైతే జన్మ ఉండదో నిరంతరం శివుణ్ణి చూస్తామో, శివుణ్ణి చూడటం వల్ల ఆనందమే కలుగుతుంది గనక, నిత్యము ఆనందమిస్తుంది గనక కాశీకి ఆనందకాననము, ఆనందమిచ్చే తోట అని పేరు. వరణ, అసి అని రెండు నదులు ఉన్నాయి. ఈ రెండు నదులు కాశీ దగ్గర గంగలో కలిసిపోతాయి. అంటే గంగానదికి ఉపనదులు అన్నమాట. తుంగభద్ర ఎలా అయితే కృష్ణానదిలో కలిసిపోతుందో, యమునా నది ఎలా గంగలో కలిసిపోతుందో, శబరి అనేది గోదావరిలో ఎలా కలుస్తుందో, అలాగే వరణ, అసి అనే రెండు నదులు తూర్పు పడమరలుగా ఈ రెండు కాశీలో కలిసిపోతాయి. ఈ రెండు నదుల యొక్క కలయిక మధ్యలో ఉంది ఒక పట్టణం అన్నమాట. మీరు చూడండి ఉదాహరణకి, ఇప్పుడు పద్మాకర్ గారే కాసేపు కాశీ అనుకోండి. మీరు ఈ పక్కన ఎడంవైపు ఉన్న వాళ్ళంతా వరణ, కుడివైపు ఉన్న వాళ్ళంతా అసి. ఈ అసి, ఈ వరణ, ఈ రెండు కాశీ దగ్గర గంగలో కలుస్తున్నాయి. ఈ రెండింటికి మధ్యలో ఉన్న ప్రాంతం ఉందే దానికి వరణ అసి కలిస్తే వరణాసి, వారణాసి, వారాణసి అని ఇన్ని పేర్లు వచ్చాయి. వారణాసి అనే రెండు నదుల యొక్క సంగమ ప్రాంతము మధ్యలో ఉన్న భూమి అది అన్నమాట వారణాసి అంటే. ఇలా అనేక నామములు ఈ కాశీకి ఉన్నాయి. ఈ కాశీక్షేత్రం శివుడే స్వయముగా ఏర్పాటు చేయటం వల్ల ఇక్కడికి అడుగు పెట్టడం యజ్ఞం, అక్కడికి అడుగు పెట్టడం తపస్సు, అక్కడ నివసించడమే మహాద్భుత సాధన, మహామంత్ర జప సాధన. అందువల్ల కాశీకి అడుగు పెడితే ఇంక వేరే ఉపాసనలు కూడా చేయక్కర్లేదట. శివశివ అనుకుంటే చాలు. అక్కడ అన్నం తింటే అన్నం తినడం అన్నదానంతో సమానం, మనం తినే అన్నం కూడా అన్నదానంతో సమానం అన్నారు. కాశీక్షేత్రంలో మీరు 9 రోజులు ఉన్నారు, 9 రోజులు మీ పొట్ట కోసం అన్నం తింటే అది ఇతరులకు అన్నదానం చేయడంతో సమానం. కాశీక్షేత్రంలో స్నానం చేయడం శివలింగానికి అభిషేకం చేయడంతో సమానం. కాశీక్షేత్రంలో దీపారాధన చేయడం యజ్ఞములు అగ్ని వెలిగించడంతో సమానం. కాశీక్షేత్రంలో దానం చేయడం మొత్తం భూమండల దానం చేయడంతో సమానం. అందుకే దానం చేసేవాళ్ళు పూర్వం కాశీ వెళ్ళి మరీ దానం చేసేవారట. కాశీలో ఇచ్చే 1000 రూపాయలు మొత్తం భూమండల దానంతో సమానమట. అంత గొప్ప మహాఫలితం ఇస్తుంది కాశీక్షేత్రం అంటే. అందుకే కాశీకి సాటి వచ్చే క్షేత్రం మరొకటి లేదు. ఎన్ని యుగములు గడిచిన సప్తమోక్షపురాలలో ఉత్తమ క్షేత్రం కాశీ మాత్రమే. ఈ ప్రపంచమంతా ప్రళయంలో కలిసిపోతుంది ఏదో ఒకనాడు. అలా జగత్తంతా నాశనమైన ఒక్క కాశీని మాత్రం శివుడు సోలం మీద పెట్టి నిలబెడతాడు. అప్పుడు లోకాలు నశిస్తాయి, కాశీ మాత్రం నాశనం కాదు. ఇప్పుడు కూడా కాశీలో స్నానం చేసేటప్పుడు లేక పిండ ప్రదానాలు చేసేటప్పుడు అక్కడ పురోహితులు పండాలు సంకల్పం చెప్పిస్తారు. ఆ సంకల్పం ఏమంటారు తెలుసా? నిత్యోత్తరాయణ పుణ్యకాలే. ఎప్పుడు ఉత్తరాయణం ఏట కాశీలో, అసలుకి దక్షిణాయనం లేదన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తారు? త్రికంఠకాగ్రస్థితే. శివుడి త్రిశూలం మీద ఉండేటటువంటి పురము, ఆ పురము నందు నేను ఏదో హోమం చేస్తున్నాను లేక గంగా స్నానం చేస్తున్నానని చెబుతారు. శివుడి శూలము పైన ఉండే పురము ఈ కాశీక్షేత్రం. కాశీ పుట్టాక శివపార్వతులు అక్కడ మకాం పెట్టాక శివుడు ఎంతోమంది ప్రజలను సృష్టించాడు. ఆయనతో పాటు ప్రమథగణాలు వచ్చారు, నందీశ్వరాదులు వచ్చారు, మహాత్ములు అందరూ అడుగుపెట్టారు. ఆ తర్వాత బ్రహ్మని సృష్టించాడు ఆయన. ఎడమవైపు నుంచి మాత్రం నల్లని వాణ్ణి నీలమేఘఛాయ శరీరుణ్ణి సృష్టించాడు. ఈ నీలమేఘఛాయ శరీరుడికి 4 చేతులున్నాయి. శంఖం, చక్రం, గదా, పద్మం ధరించాడు ఆయన. ఆయనకి విష్ణువు అని పేరు పెట్టాడు. నువ్వు అంతటా వ్యాపించే శక్తి కలిగిన వాడివి. ఈ కాశీలో జనం పెరుగుతున్నారు, లోకాలు పెరుగుతున్నాయి, ప్రజలు పెరుగుతున్నారు, ఈ ప్రజలందరినీ పోషించే బాధ్యత నీది అన్నాడు విష్ణువుతోటి. అప్పుడు విష్ణువు, ఏమండి పోషించడం కష్టమండి, బ్రహ్మగారి పని తేలిక, పుట్టించడం పెద్ద కష్టం ఉంది, సృష్టి చేయడం కంటే సృష్టిని నిలబెట్టడం కష్టమట. మీరు ఒకసారి ఆలోచిస్తే గుడిని కట్టడం కంటే గుడిని మెయింటైన్ చేయడం కష్టం. గుడిని కట్టడం ఏదో కష్టపడి కట్టేస్తారు, ఒకసారి కడితే వాళ్ళ బాధ్యత అయిపోతుంది, ఇక ఆ తర్వాత మెయింటైన్ చేయడం ట్రస్ట్ బోర్డు మెంబర్లకి తలప్రాణం తోకొస్తుంది, వెళ్ళకూడమా? అందులో అర్చకుల్ని పోషించాలి, వాళ్ళకి వేళకి జీతం ఇవ్వాలి, సమయానికి దీపారాధన సామగ్రి, అభిషేక సామగ్రి, జనాలు భేదపడుతుంటే కంట్రోల్ చేయాలి, నైవేద్యాలు ఏర్పాటు చేయాలి, శివరాత్రి, మాస శివరాత్రి, కార్తీక మాసాలు, వీటిల్లో కార్యక్రమాలు జరగాలి, మధ్య మధ్యలో పద్మాకర్ గారు ఉపన్యాసాలు జరగాలి. మరి ఇన్ని జరగాలంటే మాట్లా, ఇవన్నీ ట్రస్ట్ బోర్డు మెంబర్లకు ఉన్న కష్టం అంతా ఇంత కాదు. కట్టడం కంటే కట్టిన దాన్ని మెయింటైన్ చేయడం పెద్ద పని, మనుష్యుల్ని సృష్టించడం కంటే పోషించడం పెద్ద పని. కాబట్టి బ్రహ్మ పని కంటే నా పని కొంచెం పెద్ద పని. ఇన్ని లోకాలలో ఏ మనిషికి ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో అది ఇవ్వడం అంటే మాట్లా, చాలా కష్టం. ఆ శక్తి నాకు రావడానికి ముందు తపస్సు చేస్తాను, తపస్సు చేశాక అప్పుడు లోకాలని పోషిస్తాను, అప్పుడు నేను ఈ కాశీకి పోషకుండా అవుతాను అని ఆయన వెంటనే కాశీక్షేత్రంలో ఒక స్థలం చూసుకుని తపస్సు మొదలెట్టాడు. తపస్సు చేయాలంటే రోజు ఉదయం స్నానం చేయాలి, సంధ్యావందనం చేయాలి, అప్పుడు నమశివాయ అనాలి. అప్పటికింకా గంగ పుట్టలేదు, భూలోకంలో గంగ లేదు, అప్పుడే కొత్తగా సృష్టి అవుతుందని చెప్పాం కదా మీకు. ఇప్పుడు కాశీ మాత్రం ఉంది, కాశీలో ఇంకా నీళ్లు లేవు. అందుకని విష్ణువు ఏం చేశాడు, తన చక్రంతో గొయ్యి చేశాడు ప్రాంతంలో. చక్రంతో దాన్ని తవ్వటం వల్ల దానికి చక్ర తీర్థము అని పేరు వచ్చింది. చక్రంతో గొయ్యి తవ్వి తన చెమట నీరు అందులో పోశాడు. అప్పటికి ఆ భగవంతుడు కూడా కావాలని చెమట తెచ్చుకొని ఈ చెమట నీరు అందులో పోశాడు, శ్రమజలం అందులో పోశాడు. మన చెమట అయితే హడిలిపోతాం, పక్క వాళ్ళు పక్కనుంటే వాసన పీల్చలేరు. మానవుడికి వచ్చే చెమటని దగ్గరలో కూర్చుని వాళ్ళు పీలిస్తే 3 రోజులు అన్నం తినలేరు పాపం. కానీ పరమాత్ముని శరీరం నుంచి వచ్చిన చెమట మంచి సంపంగి పువ్వు వాసన. ఎప్పుడన్నా సంపంగి పువ్వును చూశారుగా మీరు, ఓసారి పీల్చి చూడండి, అలాంటి వాసన. దాంతోపాటు ఒంటికి గంధం పూసుకుంటే వచ్చే వాసన. ఇలాంటి రకరకాల పరిమళాలు వచ్చిందిట. ఈ పరిమళ జలం, ఆయన చెమట జలం పరిమళ జలాన్ని అందులో పోశారు. విష్ణు శరీరం నుంచి అటువంటి సువాసనతో కూడిన నీరు వచ్చిందిట, పరిమళ జలం వచ్చింది. ఈ పరిమళ జలాన్ని చక్ర తీర్థంలో పోశాడు. ఇప్పటికి కూడా కాశీలో మీరక్కడ చక్ర తీర్థం చూడొచ్చు. ఈ చక్ర తీర్థంలో నీళ్లు నింపి ఆ నీళ్లతో స్నానం చేసి ఆ నీళ్లతో శివుణ్ణి అభిషేకించి ఆ నీరే ఆచమనంగా స్వీకరించి జపం చేశాడు ఆయన. ఎన్నేళ్ళు? తోయ జనయనుడు పూర్తిగా 1000 సహస్రములు. 1000 సం అంటే వత్సరము అని అర్థం అనమాట. 1000 ఏళ్ళు సమ అన్న సంవత్సరమన్నా వత్సరమన్నా వర్షమన్నా దానికి ఏమిటనమాట అర్థం? సంవత్సరం అని అర్థం. 1000 సమములు అంటే 1000 సంవత్సరముల పాటు తపస్సు చేశాడు. ఓం నమశివాయ అంటూ కఠోర దీక్షతో తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఏమి తపస్సు అయ్యా ఇది, ఎంతో పూర్వం ఇటువంటి తపస్సుని ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేదు అని ఆ తపస్సుకి, విష్ణువు యొక్క తపస్సుకి మెచ్చుకుని ఇలా తలగట్టిగా ఊపాడు. ఆనందం వచ్చినప్పుడు పూర్వం తల ఊపేవారు అన్నమాట. పూర్వం అప్పుడప్పుడు పురాణంలో మీరు తలకాయలు ఊపుతూ ఉంటారే, అంటే తల ఉన్నట్టుగా కొంచెం గుర్తున్నట్టుగా ఊపుతారనమాట. కొంతమంది ఎదురుగుండా కూర్చొని ఉపయోగం లేదు, వాడు ఉన్నాడో లేదో మరి తెలియదు, ఎప్పుడు అలాగే కూర్చుని ఉంటారు కొంతమంది. పాపం మన పూర్వజన్మ సుకృతం అది. కానీ అప్పుడప్పుడన్నా కాస్త ఆనందం ప్రకటించాలి, చప్పట్లు కొట్టాలి, అప్పుడప్పుడన్నా తలకే ఊపాలి, లేకపోతే మనకి తెలియదు అసలు ఎదురుగుండా ఉన్నారో లేదో అనమాట. నా అదృష్టవశాత్తు కొంతకాలం ఒక ఆయన చూసేవాడు అనమాట, కాస్త గడ్డ వేసుకుని అలాగా కూర్చునేవాడు. అసలు ముఖంలో నవ్వు ఉండేది కాదు, వాడు నవ్వుతాడో ఏడుస్తాడో అసలు బ్రతికున్నట్టు కూడా తెలిసేది కాదు. అందుకని ఏమిటంటే, ఆనందమును ప్రకటించడం కొరకు కొన్ని చేష్టలు చేస్తారు. ఆ చేష్టల్లో ఒక చేష్ట ఏమిటంటే తల ఊపుట. శివుడు విష్ణువు యొక్క తపస్సుకు మెచ్చుకుని పూర్తిగా గట్టిగా తల ఊపాడు. ఆ ఊపడంలో చెవులుకున్న దుద్దు ఉంటుందే, నేను పెట్టుకున్న కర్ణిక, అలాగే ఆడవాళ్ళు పెట్టుకునే కర్ణిక, ఈ దుద్దు ఊడి కింద పడిపోయిందిట. ఇది మణులు తాపడం చేయబడిన కర్ణిక, మణులు తాపడం చేయబడిన దుద్దు. ఆ దుద్దు అక్కడ పడటం వల్ల మణికర్ణిక అని ఆ రేవుకి పేరు వచ్చింది అనమాట. అప్పటి నుంచి మణికర్ణిక అన్నారు. ఆ మణికర్ణికే ఎదురుగుండానే మీకు చక్ర తీర్థం కనబడుతుంది. అక్కడ ఇప్పటికి కూడా సంస్కృతంలో నాగరలిపిలో శ్లోకాలు ఉంటాయి, విష్ణువు యొక్క తపస్సుకి మెచ్చుకుని శివుడు ఇక్కడ చెవి ఊపాడు, అందువల్ల మణికర్ణిక అని పేరు వచ్చింది. ఆ మణిదుద్దు ఇక్కడ పడ్డం వల్ల చక్రంతో విష్ణుమూర్తి తవ్వినటువంటి స్థలం ఇది, అందుకే దీనికి చక్రతీర్థం అంటారు అని అక్కడ చక్కగా శాసనం కూడా వేశారు. ఈసారి మణికర్ణికకి రండి, చూడండి. రేపు నవంబర్ 25 నుంచి కూడా అక్కడ సప్తాహం చేస్తున్నాం, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 1 వరకు. అలాంటప్పుడు వచ్చినప్పుడు గురువుగారు మూడు బాగుంటే మిమ్మల్ని రాత్రిపూట అక్కడికి తీసుకెడతారు, రాత్రిపూట వెళ్ళాలండి, రాత్రిపూట మణికర్ణిక ఘట్టానికి వెళ్ళాలి, అక్కడ కాసేపు శివశివ అనుకుని రావాలి. అర్ధరాత్రి పూట కనుక మణికర్ణికా ఘట్టంలో పరమేశ్వరుడి నామాన్ని జపం చేసిన, పరమేశ్వర సంకీర్తన చేసిన, పరమేశ్వరుడు తప్పక ప్రత్యక్షమవుతాడు, ఏదో ఒక రూపంలో దర్శనమిచ్చి తీరుతాడు. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చూశాను, అనుభూతి పొందాను, అందుకని చెబుతాను. ఆ మణికర్ణికా ఘట్టానికి చాలా శక్తి ఉంటుంది. అక్కడికి దగ్గరలోనే శవాలు ఎక్కువ తగలబెడతారు. మణికర్ణికా ఘట్టం దగ్గర తగలబెట్టే శవాలన్నీ డైరెక్ట్గా ప్రమద గణాల్లో కలిసిపోతారట. అందుకే ఎవరన్నా చచ్చిపోతే రామ్ నామ్ సత్యహై, రామ్ నామ్ సత్యహై అని శవాలను అక్కడికి తీసుకొచ్చి అక్కడ ఎక్కువ కలుస్తారు. ఎక్కువగా శవాలను కలిచే స్థలాల్లో ఒకటి మణికర్ణికా ఘట్టం, రెండు సత్యహరిశ్చంద్రుడి ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం అన్నమాట. హరిశ్చంద్రుడు కూడా కాశీ వచ్చాడు. ఆయన విశ్వామిత్రుడికి మాట ఇచ్చి అప్పు తీర్చడం కోసం తన భార్యతో కొడుకు రోహితుడితో వచ్చాడు, భార్యా సమేతంగా వచ్చాడు, రోహితుడితో వచ్చాడు. విశ్వేశ్వరుడు దర్శనం చేసుకున్నాడు. అప్పుడు విశ్వేశ్వరుడు విశ్వామిత్రుడి అప్పు తీర్చడానికి కావలసిన డబ్బు వీడు అడిగితే ఇద్దామని రెడీగా మూట పట్టు కూర్చున్నట. అడిగాడా, ఇచ్చేసేవాడే ఆయన. కానీ హరిశ్చంద్రుడికి అలా శివుణ్ణి డబ్బు అడిగి ఆ డబ్బుతో అప్పు తీర్చడం ఇష్టం లేదు. తన శరీరముతోటే అప్పు తీర్చాలి, ఇది ఆయన కోరిక. అందుకని ఆయన ఏమన్నాడో తెలుసా, సతమలానంద తేజోమయా సకల లోక పాలక సర్వేశ్వర శంభో నిత్యము సత్యము నిర్మల ధర్మము, నిత్యము సత్యము నిర్మల ధర్మము, నెలకొల్పుట నీ విధి కాదా, నెలకొల్పుట నీ విధి కాదా, జయ కాశీ విశ్వనాథ మమ్ము కాపాడుమా జగన్నాథ. ప్రభు నువ్వు మహా తేజస్వరూపుడివి, ఈ జగత్తంతా ఏలే సర్వేశ్వరుడివి, అందరికీ ప్రభువు నువ్వు. ఈశ్వరుడు అంటే అధిపతి, ప్రభువు సర్వేశ్వరుడు అందరికీ అధిపతివి. అందుకే నేను నిన్ను భక్తితో ప్రార్థిస్తున్నాను, సత్యం ధర్మం ఈ రెండూ నిలబెట్టడం నీ కర్తవ్యం. నేను విశ్వామిత్రుడు అప్పు తెర్చాలి, ఇచ్చిన సత్యం మీద నిలబడాలి, నిలబడే ఆత్మబలం ప్రసాదించు. నా మనస్సు సత్యం మీద నిలబడేటట్టు, ధర్మం తప్పకుండా ఉండేటట్టు అనుగ్రహించు, ఇది తప్ప నేను వేరే ధనం ఆశించను అన్నాడు ఆయన. అప్పుడు శివుడు ఆయనకి దృఢమైన మనస్సు ఇచ్చాడు. అందుకే భార్య నమ్ముకున్నాడు, కొడుకు నమ్ముకున్నాడు, తన నమ్ముకున్నాడు, చివరికి భార్యని చంపవలసి వచ్చినా మాట మీద నిలబడ్డాడు. అందుకే ఆయన శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. ఈ భూమండలంలో శరీరముతో స్వర్గానికి వెళ్ళిన మహారాజుల్లో ఒకడు హరిశ్చంద్రుడు, మరొకడు ధర్మరాజు, ఈ ఇద్దరే సశరీరముగా స్వర్గానికి వెళ్ళారు. కాబట్టి కాశీకి వెళ్ళి కూడా అప్పు తీర్చడానికి డబ్బు శివుణ్ణి అడక్క, సత్యం మీద నిలబడాలి, నా శరీరం అమ్ముకునేనే అప్పు తీరుస్తానని వాళ్ళు ఎంతమంది ఉంటారండి. ఆ మహాత్ముడు అటువంటి వాడు. ఆ సత్యహరిశ్చంద్రుడు కాటికాపరిగా ఉన్న స్థలమే ఇవాళ హరిశ్చంద్ర ఘాట్ అని పిలువబడుతుంది. హరిశ్చంద్ర ఘాట్లో కానీ మణికర్ణికా ఘట్టులో కానీ ఈ రెండు ఘట్టాలలో ఎక్కడో ఒక చోట శవాలు ఎక్కువ తగలబెడతారు. ఈ రెండు గొప్ప వేట. కాశీలో ఈ రెండు స్థలములలో ఎక్కడ శరీరము తగులబడినా ఆ వ్యక్తి ప్రమథ గణములలో ఒక గణమవుతాడు. నందీశ్వరుడు, చండీశ్వరుడు, భృంగీశ్వరుడు మొదలైనటువంటి వాళ్ళు ఎటువంటి స్థాయి పొందారో అటువంటి స్థాయి పొందేటటువంటి స్థలం కాశీక్షేత్రం. అందులో మణికర్ణికా ఘట్టం ఇందాక మీకు చెప్పినట్టుగా విష్ణువు చక్రంతో తీర్థం తవ్వడం వల్ల చక్రతీర్థం అన్నారు, శివుడి యొక్క కుడి మణికర్ణిక పడ్డం వల్ల మణికర్ణిక అన్నారు. ఆ స్థలంలో శివుడు విష్ణువు తపస్సు మెచ్చుకుని నీ తపస్సు చాలా గొప్పది కాబట్టి నిన్ను సమస్త లోకములకు పోషకుణ్ణి చేస్తున్నాను, ఈ రోజు నుంచి పోషించే బాధ్యత నీది, యుద్ధమంటూ జరిగితే నన్ను కూడా జయించే శక్తి నీకు ఇస్తున్నానని వరం ఇచ్చాడు. అందుకే విష్ణువుకి శివుడికి యుద్ధం వస్తే విష్ణువు శివుడిని జయించగలుగుతున్నాడు. ఆయన వరం ఇచ్చాట, నీ చేతిలో ఓడిపోతానని. ఆ తర్వాత విష్ణువుని కాశీలోనే ఓ పెద్ద సింహాసనం తెప్పించాడు, లక్ష్మీదేవిని భార్యగా ఇచ్చాడు, వాళ్ళిద్దరిని పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టాడు, మంచి కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టాడు, కూర్చోబెట్టి కిరీటం నెత్తి మీద పెట్టాడు. నేను స్వయముగా తయారు చేసిన ఈ కిరీటం నీ శిరస్సున పెడుతున్నాను, ఈ రోజు నుంచి సమస్త లోకాలని పోషించేవాడి నువ్వే, గోప్త్రి గోవింద రూపిణి అని అందుకే అన్నారు. గోప్త్రము అంటే పోషించుట, పోషించేటప్పుడు గోవింద రూపంలో ఉందిగాక అని విష్ణువుని సమస్తలోక పోషకుణ్ణి చేశాడు. అలా పోషకుణ్ణి చేసిన స్థలమే ఇవాళ మనకి అక్కడ గంగానదీ తీరంలో కనపడుతుంది. ఇప్పటికి కూడా మీరు అక్కడికి వెళ్ళచ్చు, మాధవుడు లేక కేశవుడు, ఆదికేశవుడు అంటారు ఆయన్ని. గంగానది దగ్గర నుంచి రేవు నుంచి కూడా ఎక్కచ్చు, నీళ్ళు వెత్తు మెట్లు ఉంటాయి అక్కడ. అక్కడ కూడా అందమైన ఒక పీఠం ఉన్నది, అది అద్భుతమైన దివ్య పీఠం. అక్కడ విష్ణువు సూక్ష్మ రూపంతో కనపడతాడు. బిందు మాధవుడని, ఆదికేశవుడని, వేణుగోపాలుడని మూడు నామాలతో పిలుస్తారన్నమాట. జీవితంలో ఒకసారి చూడాలి, ఈ విష్ణువుని పోషకుండి చేశాక ఇంకా కాశీలో పోషణకి ఇబ్బంది లేకపోయింది. రోజు ఆయన ఏం చేస్తాడనమాట, అన్నపూర్ణాదేవి అన్నం వండుతుంది. ఇది ఎట్లుందిగా అన్నపూర్ణ మందిరం, మరి అన్నపూర్ణ మందిరం ఉంది, అన్నపూర్ణ వండుతుంది, వడ్డిస్తుంది, సామాన్లు కావాలిగా, తెచ్చే బాధ్యత విష్ణువు మీద పెట్టారు. ఆయన రోజు వచ్చి అమ్మగారు ఈ పూట ఎంతమంది జనం వస్తారంటే ఆవిడ చెప్పేస్తానమాట. సెప్టెంబర్ అయితే పద్మాగర్ గారి బ్యాచ్ వస్తుంది, నవంబర్ అయితే బ్యాచ్ వస్తుంది, తక్కిన రోజుల్లో వేరే వాళ్ళ బ్యాచ్లు వస్తాయి, ఈ బ్యాచ్కి ఇంత అన్నం అవసరం అవుతుంది, ఎవరు ఎంత తింటారో కూడా చెబుతుందిటండి. ఈ మనిషిని చూడగానే ఇతను ఎంత అన్నం తింటాడో చెప్పేస్తానమాట. ఇతను గ్యారంటీగా ఒక 1.5 కేజీ బియ్యపు అన్నం అయితే తినగలడు, అంతకంటే ఎక్కువ తినలేడు. ఆ పక్క ఆయన అయితే ఒక 1.5 కేజీ తినగలుగుతాడు, పద్మాకర్ గారు అయితే 50 గ్రాములు భోజనం బాగా చేయగలరు. ఇలా వారి వారి శక్తిని బట్టి వాళ్ళు వాళ్ళు ఏం తింటారో, ఎవరు పులిహేర తింటారో, ఎవరు దద్దోజనం తింటారో, ఎవరికి కందిపప్పు ఇష్టమో, ఎవరికి శనగపప్పు ఇష్టమో, ఎవరికి పల్లీలు ఇష్టమో, ఎవరికి గల్లీలు బజ్జీ ఇష్టమో, అన్నీ తెలిసేవాడికి. అందుకని ఇంత సామాన్ తెమ్మంటుందిట. ఏ రోజుకా రోజు బియ్యం, పప్పులు, ఉప్పులు, గ్యాసు అన్నీ సప్లై చేయవలసిన బాధ్యత అంతా విష్ణువుది. వంట చేసే బాధ్యత, వడ్డించే బాధ్యత అన్నపూర్ణది. అన్నపూర్ణదేవి అన్నపూర్ణ రూపంలోనేమో వంట చేస్తుంది, విశాలాక్షి రూపంతో వడ్డన చేస్తుంది. ఎటువంటి పాయసం పెడుతున్నారు, శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందు అమృత పాయసం వసగుణభ్యాగతులకు. ఈ విశాలాక్షి బంగారపు గరిటతో మధ్యాహ్నం పూట అమృత పాయసం పెట్టేది పూర్వం. ఇప్పుడు కలియుగంలో సత్రాలు ఉన్నాయి, అక్కడ ఆ సత్రాల్లో ఉన్న జనములలో ఆవహించి ఏదో ఒక ఆహారం పెడుతోందిట. అందుకే కలియుగంలో అమృత పాయసం పోయి నీళ్ల మజ్జిగ మనకు దొరుకుతుంది. అయినా విచిత్రం తెలిసిన, కాశీలో ఉట్టి కొరివికారం, కారం మెతుకులు ఉంటాయి కదా, గొడ్డుకారం మెతుకులు, పండు మిరపకాయతో పచ్చడి పెడతారు, దాన్ని కొరివికారం అంటారు. ఈ మిరపకాయ పచ్చడితో అన్నం పెట్టిన, ఆకలిని నీళ్ల మజ్జిగ పోసిన, అదేమిటో అక్కడికి వెళ్తే ఆకలి వస్తుంది, రుచిగా ఉంటుంది. అదే మన ఇంట్లోకి వచ్చి ఇంట్లో నీళ్ల మజ్జిగ పోస్తే ఒడి మండిపోతుంది. ఏ భార్యామణైనా సరే ఈ పూట మీ ఇంట్లో కాసిన నీళ్ల మజ్జిగ పోసి గొడ్డుగారం వేసిందా, దిక్మాలందారా అని గొడ్డును తిట్టినట్టు తిడతారు వీళ్ళు. ఇంట్లో రుచి రాదు మరి, అదేమిటో తెలియదు. కానీ కాశీలో ఏం పెట్టినా రుచిగానే ఉంటుంది. ఆఖరికి స్వయం పాకం చేసుకున్న వాడికి వాడి పాకం కూడా వాడికి రుచిగానే ఉంటుంది. నేను చూస్తూనే ఉంటాను కదా, కాశీలో పదార్థములకి ఏదో తెలియని ఒక రుచి వస్తుంది అనమాట. అది కాశీ అన్నపూర్ణాదేవి యొక్క కటాక్షం, విశాలాక్షి యొక్క అనుగ్రహం. ఈ విధంగా విశాలాక్షీదేవి విష్ణువుని పోషకుండా చేసిన తర్వాత ఇంకా జనం పెరిగిపోవడం మొదలుపెట్టారు. ఈ జనముల కోసం ఇళ్ళు ఏర్పాటు చేసి లోకాలు సృష్టించి లోకాల్లో అనేక ప్రాంతములిచ్చి అనేక స్థలములిచ్చి, నాయనలారా తలో చోట ఉండండిరా, అందరూ ఇక్కడికి రాకండి, శివానుగ్రహం లేని వాళ్ళు ఇక్కడికి రాకూడదు అని వరణ అసి అనే రెండు నదుల్ని పిలిచి ఈశ్వరుడు, ఓ వరణ ఓ అసి, ఎవరు పడితే వాళ్ళు ఇక్కడికి వచ్చి చచ్చిపోతే మోక్షం పొందుతున్నారు కాబట్టి అర్హత కలిగిన వాళ్ళు, గురుభక్తి కలిగిన వాళ్ళు, కాశీఖండాన్ని 7 రోజులు సప్తాహ దీక్షతో ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో విన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మాత్రమే కాశీ వచ్చేటట్టు అనుగ్రహించారు. గురుకటాక్షము, హరకటాక్షము, కాశీ మహిమని విననటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఇక్కడికి రాకూడదు. గురుకటాక్షం లేనివాడు రాకూడదు, హరకటాక్షం లేనివాడు రాకూడదు. అందుకే కాశీ మహిమ విన్నవాడికి అక్కడికి వెళ్ళే అవకాశం ఇస్తాడండి. ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో ఎప్పుడో ఒకప్పుడు వింటేనే రాబోయే జన్మల్లో మనం కాశీకి వెళ్ళగలుగుతాం, కాశీలో నివసించగలుగుతాం, కాశీలో శరీరం విడిచిపెట్టగలుగుతాం, కాశీలో మరణించడం ద్వారా కైలాసానికి వెళ్ళగలుగుతాం. కాశీక్షేత్ర మహిమ విననివాడు, ఏదో ఒకనాడు విననివాడు అక్కడికి వెళ్ళలేడు. ఈ నియమాలు పెట్టి వరణాసిని కాపలా పెట్టాట. అందుకే కాశీ వెళ్ళి కూడా అక్కడ ఉండకుండా ఎక్కువ మంది వస్తారు, కొందరు వెళ్ళలేరు. వెళ్ళినా ఈశ్వర దర్శనం కాదు, అనేకమైన ఇబ్బందులు పాలవడానికి మూల కారణం ఈశ్వర కటాక్షం అక్కడ లేకపోవటం. ఈశ్వర కటాక్షము లేనిది అక్కడికి ఎవరూ వెళ్ళలేరని చెప్పడానికి ఉదాహరణగా ఒక అద్భుతమైన కథ చెబుతున్నాను విను అని మహాత్ముడు షణ్ముఖుడు ఆరుముగాలు కలిగినటువంటి వాడు కుమారస్వామి అగస్త్యునికి లోపాముద్రికి ఒక గొప్ప కథ చెప్పాడు. కాశీకి ఇందాక ఏం చెప్పారు, పోషకుడెవరు, విష్ణు అని చెప్పాం. క్షేత్రపాలకుడు ఒకడు ఉన్నాడు, ఆ క్షేత్రాన్ని పాలిస్తాడు. పాలకుడు వేరు, పాలకుడు అంటే ఆర్డర్ వేస్తాడు, పోషకుడు వేరు, సామాన్లు తెచ్చేవాడు. పోషకుడు విష్ణువు, క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు అబద్ధమాడితే ఆయన తల నరకడం కోసం కాలభైరవుడు పుట్టాడు శివుడి శరీరం నుంచి, జటాజూటం నుంచి. కాబట్టి కాలభైరవుడు అంటే శివుడే. ఆయన కాశీక్షేత్రానికి అధికారి, పరిపాలకుడు. ఈ పరిపాలకుడు ఒక దండం పుచ్చుకుని ఎవరన్నా కాశీలోకి అడుగు పెడతారేమో అని చూస్తాట. అందుకే భక్తితో శివుణ్ణి తలుచుకోకపోతే, భక్తితో కాలభైరవుణ్ణి భజించకపోతే కాశీలోకి అడుగు పెట్టలేం. మీకు విషయం చెప్పనా, కాశీలో చాలా కాలం నుంచి ఒక పీఠం కోసం ఒక ఇల్లు, చిన్న ఇల్లు ఏదో ఒకటి ముందు కొనుక్కుని అక్కడ అడుగు పెట్టి నేను వెళ్ళినప్పుడల్లా జపం చేద్దాం అని నేను చాలా కాలం అనుకున్నాను. ఓ 7 ఏళ్ళు అనుకున్నాను, నా వల్ల కాలేదు. ఎంతోమంది నా శిష్యులు నా కోసం ప్రయత్నం చేశారు, అవ్వలేదు. లాస్ట్ ఇయర్ అంటే 2018లో ఏప్రిల్ మేలో ప్రతి సంవత్సరం నేను అమెరికా వెళ్ళిపోతాను కదా ఉపన్యాసానికి. ఆ వెళ్ళినప్పుడు కోడే జగదీష్ గారు అని ఒక భక్తుడు, గురువు గారు మీరు కాశీలో అడుగు పెట్టాలని ఎంత కోరుతున్నారు కదా, కాశీలో బిల్డింగ్ రావాలంటే మమ్మల్ని ఏం చేయమంటారని అడిగాడు. అప్పుడు నేను, నా కోసం 40 రోజుల పాటు కాలభైరవ అష్టకం పారాయణ చేయండి అన్నాను. సరిగ్గా 40 రోజులు చేయండి అనగానే ఆయన గ్రూపులో పెట్టాడు. వీళ్ళందరూ కలిసి ఒక బ్యాచ్గా తయారయ్యారు. కోడే జగదీష్ గారు వీళ్ళకి నాయకుడు అయ్యాడు. అందరి పేర్లు చెప్పలేదని ఏమనుకోవద్దు, కానీ చెబితే ఈ పేర్లతోటి ఈ ఏడాది గడిచిపోతుంది. అంతమంది భక్తులు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఈ వద్దిపత్తి సత్సంగంలో పెట్టి గురువు గారి కోసం ఒక 40 రోజులు కాలభైరవ అష్టకం మనం పారాయణ చేద్దామని నిర్ణయించుకున్నారు. దాంతోపాటు ఇక్కడున్న వాళ్ళు కూడా, మీ అందరూ కూడా గ్రూప్లో ఉన్న వాళ్ళు కొంతమందికి తెలుస్తున్నారు అనుకోండి, 40 రోజులు అమెరికాలోనూ ఇటు భారతదేశంలోనూ భక్తితో పారాయణ చేశారు. 41వ రోజు కాశీలో ఒక బిల్డింగ్ వచ్చింది. ఆ బిల్డింగ్కి చూడడానికి నేను, మా రాజారెడ్డి గారు భార్యా సమేతంగా వచ్చారో విడిగా వచ్చారో అప్పుడు ఇద్దరు వచ్చారు వచ్చారు అక్కడికి వెళ్ళాం. ఆయన చేతే అడ్వాన్స్ ఇప్పించాం, ఆయనే తోచింది అడ్వాన్స్ అక్కడ ఇచ్చారు పాప ఆయన. 15 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇది కాశీ మహిమలో అంటే మీకు చెప్పడానికి. కాలభైరవ కటాక్షం ఉంటే అప్పటి వరకు ఎన్ని ప్రయత్నములు చేసినా కొనలేని ఒకనొక భవనం ఆన్ ది స్పాట్ అక్కడ అయిపోయింది. 41వ రోజు బిల్డింగ్ రావడం ఏమిటి, 55వ రోజుకి రిజిస్ట్రేషన్ అవ్వడం ఏంటంటారు. దీనికి మూల కారకుడు కాలభైరవుడు. కాలభైరవుడిని భక్తితో పట్టుకుని ప్రార్థన చేస్తే మనం కాశీకి వెళ్ళగలుగుతాం, కాశీలో ఉండగలుగుతాం, కాశీలో ప్రవచనం వినగలుగుతాం, కాశీలో ఏ పనన్నా చేయగలుగుతాం. కాబట్టి కాశీక్షేత్ర ప్రవేశం కావాలంటే అటు విశ్వనాథుడిని పట్టుకోవాలి, ఇటువంటి విఘ్నేశ్వరుణ్ణి పట్టుకోవాలి, కాలభైరవుడిని పట్టుకోవాలి, ఆదికేశవుణ్ణి పట్టుకోవాలి, విశాలాక్షిని పట్టుకోవాలి, అన్నపూర్ణని పట్టుకోవాలి, దండపాణని ఒక ఆయన ఉంటాడు, ఆయన్ని పట్టుకోవాలి. పూర్వం హరికేశుడు అని ఒక యక్షుడు ఉండేవాడు. ఈ యక్షుడు కాశీలో మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని శివుడు, నీ చేతికి ఒక దండం ఇస్తున్నాను, దండం అంటే కర్ర, ఈ కర్ర పుచ్చుకుని కాశీకి కాపలాకాయి, నీ అనుజ్ఞ లేనిది కాశీలో ఎవరు ఉండలేరు, ఆ వరం నీకు ఇస్తున్నాను అని తన ఆలయానికి ఎదురుగుండా ఆయనకు కూడా ఒక ఆలయం కట్టించాడు. అందుకే విశ్వనాథుడు ఆలయానికి ఎదురుగుండా దండపాణి ఉంటాడు చూడండి. ఈసారి మీరు సరిగ్గా విశ్వనాథుడికి క్వైట్ ఆపోజిట్, విశ్వనాథ ఆలయానికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న నంది ఉంటుందా, ఆ నందికి వెనక వైపు భాగంలో దండపాణి అని ఉంటాడు. కాశీ వెళ్ళాక దండపాణిం అని మీ చేత చెప్పించట్లేదు. ఆ దండపాణి అసలు పేరు హరికేశుడు. చక్కగా వంట చేసి పెడతాడు ఆయన కూడా, కాశీలోకి వచ్చే వాళ్ళని అనుగ్రహిస్తాడు. వీళ్ళందరి కటాక్షం ఉండాలి. అందుకని కాశీ వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారన్నమాట, వరుసగా ఈ అందరి పేర్లు చెప్పిస్తారు. కాశీ వచ్చినప్పుడు మాత్రం ఈ పేర్లు మీ అందరి చేత అక్కడ నేను చెప్పిస్తాను, నేను ఉండగా వస్తే నేను లేకుండా పెడితే ఈ శ్లోకం రాసుకుని మీరు చదువుకోండి అన్నమాట. వీళ్లలో ఎవరు అనుగ్రహించకపోయినా మనం ఉండలేం. ఎంతెందుకు, అగస్త్యుడు లోపాముద్రతో కాశీ విడిచిపోవడానికి గల కారణం ఈ దండపాణి. దండపాణి అనుగ్రహం లేకపోవటం వల్లే ఈయనకి దండన వచ్చింది, బయటికి వెళ్ళిపోయేట పాపం. ఆ మాట స్వయంగా కుమారస్వామి చెబుతాడు, అగస్త్య నువ్వు కాశీ వదిలి రావడానికి మూల కారణం దండపాణి కటాక్షం లేకపోవటమే, కాబట్టి అక్కడికి వెళ్ళాక వాడిని పట్టుకోవాలి. ఇందులో ఎవరు అనుగ్రహించకపోయినా వెళ్ళలేమన్నారు. వీళ్లలో ఎవరి అనుగ్రహం లేకపోయినా అక్కడికి ఎందుకు వెళ్ళలేమో, ఎలా వెళ్ళలేమో తెలియచేసే ఒక కథ ఇప్పుడు కుమారస్వామి వారు చెప్పడం మొదలుపెట్టారు. పూర్వం సేతువు దగ్గర, దక్షిణ సముద్రం దగ్గర అంటే హిందూ మహాసముద్రం, ఇవాళ రామేశ్వరం ఉంటున్నాం కదా, అక్కడ పూర్వం దాన్ని దక్షిణ సముద్ర ప్రాంతం అని పిలిచేవారు. ఆ హిందూ మహాసముద్రాన్ని. అప్పటికింకా ఈ రాముడు అవతారం జరగలేదు కనుక రామేశ్వరం అనలేదు. మన కోసం తెలియజేయడానికి సేతు ప్రాంతం అని చెప్పారు. మనకి రామేశ్వరం అంటే తెలుస్తుంది కదా, రామేశ్వరం అనగానే తొందరగా ఆ ప్రాంతం వెలుగుతుందని మన కోసం రామేశ్వరం అని కవి రాశాడు తప్ప ఆ కాలంలో దక్షిణ సముద్ర తీరం అనేవారు. అక్కడ కేకారణ్యంలో ఒక అడవిలో ఒక బోయపల్లి ఉండేది. అడవులలో ఉండే బోయవాళ్ల పల్లిని పక్కణము అంటారు. కాకింద కావచ్చు అనమాట. పట్టణము, నగరము, పల్లి ఇవి కాకుండా పక్కణము. పా రాశాక కా రాసి కా పక్కన కాకింద కావొత్తిస్తే పక్కణము అనగా ట్రైబల్ ఏరియా, గిరిజనుల గ్రామం. అడవుల్లో ఉండే ఒక బోయపల్లి, శవరపల్లి. ఆ పల్లిలో అత్యంత ప్రాచీన కాలంలో ఓ కోటీశ్వరు ఉండేవాట. ఆయన బోయపల్లిలో ఎందుకు మకాం పెట్టాడంటే ఆ బోయపల్లిలో ఒక శివాలయం ఉంది. పాతకాలపు శివాలయం ఇలాంటిది ఒకటి ఉండేది, శిథిలాలయం. ఆయనకి శివభక్తి ఎక్కువ, అందుకని ఈ పల్లెలో శివుణ్ణి పూజించుకుంటూ మోక్షం పొందుదామనుకుని ఆ రోజుల్లో 14 కోట్లకు పడగెత్తిన వాడు ఆ పల్లెటూళ్ళు అడుగుపెట్టాటండి. కోటికి పడగెత్తడం అంటే ఏమిటో ఇక్కడ మీకు చెప్పాలి. పూర్వం 1 కోటి బంగారు నాణ్యములు పోగయ్యాక వీటిని భూమిలో దాచేవారు. ఇప్పటికీ మళ్ళీ బ్యాంకులు లేవు కదా. ఆ రోజుల్లో డబ్బుకి విలువ తక్కువ, బంగారానికి విలువ ఉంది. ఆ బంగారం మాత్రం రహస్యంగా దాచేవారు. పొలాలు, పంటలు, భోజనాలు వీటి మీద ఎక్కువ దృష్టి ఉండేదన్నమాట. ఎవరి దగ్గరైనా 1 కోటి నాణ్యములు తయారైతే మళ్ళీ నాణ్యం అంటే ఏమిటి, 12 గ్రాముల బంగారముతో ఒక కాయిన్ తయారు చేస్తారు, ఒక నాణ్యం అనమాట. 12 గ్రాముల బంగారం ఒక అచ్చు పోస్తే అదొక నాణ్యం. అలాంటివి 1 కోటి తయారయ్యాక అంటే ఎన్ని నాణ్యాలు మీకు అర్థమైతే 12 గ్రాములు ఇంటూ 1 కోటి. ఆ బంగారాన్ని ఏం చేయాలి, ఒక పెద్ద కుండలో పోసేవారు. పెద్ద మట్టి కుండలో పోసి ఈ కుండని వాళ్ళ ఇంట్లో దొడ్లో గొయ్యి తవ్వి పాతి పెట్టేవారు. ఈ 1 కోటి నాణ్యములు కుండలో పోసి దాన్ని పాతి పెట్టాక బంగారం భూగర్భంలో ఎంతకాలంలో పాడవదు. మంచి మూతి కట్టేసి పాతి పెడితే అది ఎప్పటికీ పాడు కదనమాట. ఎప్పటికైనా రేపు తమ పిల్లలు పాడైపోతే, వ్యాపారంలో దివాళా ఎత్తితే, లేక ఆర్థికంగా చితికిపోతే ఈ భూగర్భంలో ఉన్న బంగారం వాళ్ళకి లభిస్తుంది. లభిస్తే వాడు బాగుపడతారని 1 కోటి నాణ్యాలు భూమిలో దాచేవారట కొండలో పోసి. మరి కొండలో ఉన్న నాణ్యములు ఇంట్లో వాళ్ళకి ఎలా తెలుస్తే, రేపు పొద్దున ఎప్పుడన్నా ఇంట్లో డబ్బు ఉన్నట్టు ఎలా తెలియాలి. అందుకని ఈ నాణ్యములు పాతి పెట్టాక దాని మీద ఒక నాగేంద్రుడి యొక్క పడగను పెట్టేవారు, జంటపాముల యొక్క విగ్రహం పెట్టేవారు. జంటపాములు ఇళ్లల్లో పూర్వం ఉండేవి అంటే దాని కింద 1 కోటి బంగారు నాణ్యాలు ఉండేవన్నమాట. 1 కోటి నాణ్యముల మీద ఒక పడగ పెట్టారు కనుక 1 కోటికి పడగెత్తారా అనేవారు. ఇది అలా పుట్టింది సామెత. ఇప్పుడంటే ఎక్కడికక్కడ ఇళ్లలో కట్టలు, కాగితం కట్టలు వచ్చేసాయి కాబట్టి ఆ ఇబ్బంది లేదు. కాగితాలు ఇంట్లో పెట్టేస్తున్నారు, దాచేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వచ్చాక కాస్త హాయిగా దాచుకోవడానికి కూడా కుదురుతోంది. సరే ఇదో పక్కన పెడితే అలాంటి 1 కోటికి పడగలు 14 కోట్లకు పడగెత్తేట. ఆయన ఇంట్లో 14 పడగలు ఉన్నాయి. ఆ పడగలు తీసేసి అడిగిన తవ్వామా, బంగారు నాణ్యాలు దొరుకుతాయి. అవి దొరికితే నేను హాయిగా ఉప్పల్లో బంగారం లాంటి బిల్డింగ్ కట్టుకోవచ్చు, లేకపోతే యాతన పడిపోతున్న బిల్డింగ్ కట్టుకోవాలంటే ఈ కలికాలంలో రామచంద్రప్రభు 1 కోటికి విలువ ఎక్కడేడిసిందండి. 1 కోటి రూపాయలు సంపాదించడానికి కష్టపడాల్సి వస్తుంది. కానీ ఓ చిన్న 150 గజాల స్థలం కొనాలంటే 1 కోటి రూపాయలు అయిపోతున్నాయి, అక్కడికి అయిపోతున్నాయి అంతే. చింకిపోయిన 1 కోట్లు కొన్న విలువ కూడా లేకుండా అయిపోయింది డబ్బుకి చివరికి. సరే ఇదొక కాలప్రభావం. ఇన్ని 1 కోట్లకి పడగెత్తిన ఆయన ఆ పల్లెటూళ్ళలో ఉన్నట్ట శబర గ్రామంలో మకాం పెట్టాడు. ధనం, పొలాలు ఇవన్నీ చుట్టుపక్కల ఊళ్ళలో ఆయనకి చాలా ఉన్నాయి. ఏ ఊళ్ళో చూసినా అన్ని ఆయన ఆస్తులే. బంజారా హిల్స్ ఆయనవే, జూబ్లీ హిల్స్ ఆయనవే, ఉప్పల్ అయిందే, సరూర్ నగర్ అయిందే, అదేదో వనస్థలిపురం అయిందే, హయ్యత్ నగరు, హైటెక్ సిటీ సమస్తం ఆయనవే. అంత డబ్బున్న ఆయన పరమదాత, శివభక్తుడు. ఆయనకు ఒక్కతే కూతురు. అందుకని ఆయన ఏం చేసేవట, శివాలయాన్ని, అడవిలో ఉన్న శివాలయాన్ని తన సొంత ఖర్చుతో అద్భుతంగా పునర్నిర్మాణం చేయించాడు. నిలువెత్తు శివుడికి నిత్యం అభిషేకాలు, పూజలు అర్చకుల ద్వారా చేయించేవాడు. కానీ అది అడవిలో పల్లె కదండి, అందుకని పురాణం వినడానికి జనం వచ్చేవారు కాదు. లేదా దేవదర్శనానికి కూడా జనం తక్కువగా వచ్చేవారు. ఈ గుడిని ఏమైనా సరే డెవలప్ చేయాలి అనిపించింది ఆయనకి. డెవలప్ చేయడం అంటే ఆయన ఉద్దేశం 10 మంది వచ్చి దర్శనం చేసుకుని తరించాలని. అందుకని గుడికి పక్కన ఇలాంటి ఒక పురాణ మండపం కట్టాడు. పురాణ మండపంలో బాగా పురాణం చెప్పి ప్రసిద్ధికెక్కేటటువంటి వాళ్ళని పిలిపించి వాళ్ళ చేత 40 రోజులు 40 రోజులు సంవత్సరం పూట పురాణం చెప్పించేవాడు. పురాణం వినడానికి వచ్చిన వాళ్ళందరికీ ఈ సంవత్సర కాలం మకాం ఇస్తాం, భోజనం పెడతామని వట్ట.
పురాణం విన్న వాళ్ళందరికీ భోజనం పెడితే వినడానికి జనం ఎక్కువ వస్తారు. ఇవి మొత్తం పురాణం అయిపోయాక ఇంత ప్రసాదం పెడితే ఎంత ఆనందం కలుగుతుందండి. పురాణం భక్తితో పాటు ప్రసాదం భక్తి కూడా ఉంటుంది కదా. పులిహార పెడుతున్నారట, దద్యోదనం పెడుతున్నారట, అంటే ఇంకో నలుగురు వస్తారని. ఏదో మీలాంటి భక్తులు ఉంటారేంటి అన్ని చోట్ల. మరి ప్రసాదం భక్తులు ఎక్కువ ఉంటారు కదా వీళ్ళని ఆకర్షించడానికి. దీనన్నిటికంటే కూడా ఇంకోటి చెప్పనా, అది అడవి కదా. పాపం అడవిలోకి వచ్చి పురాణం విని ఇంటికి వెళ్ళాలంటే కష్టం కదా. అందుకని ఆ పూట అక్కడ పడుకునే భోజనం చేసిపోతే ఎక్కువ మంది జనం వస్తారు. మకాము భోజనం ఉంటే జనం వస్తారని అలా పెట్టాడు ఆయన. నిజంగా ఆయన చేసిన పనికి ఫలితం కూడా కనపడింది. 40 రోజులు ఆయన కాశీ మహిమ చెప్పించాట. ఈ 40 రోజులు చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఓడవాళ్ళు జనం వచ్చారు. ఆ అడవిలోనే ఆయన కట్టించిన సత్రంలో మకాం పెట్టారు. సత్రంలో రూములు, బాత్రూములు, మరి పైన ఓవర్ హెడ్ ట్యాంకులు, నీళ్లు అన్ని ఒకటేంటి ఏర్పాటు చేశాడు. 2 పూట్ల భోజనాలు, టిఫిన్లు, కాఫీలు అన్ని ఏర్పాట్లు చేశాడు. దాంతో వేల మంది జనం కిటకిటలాడుతూ వచ్చి పురాణం వినేవారు. ఇవన్నీ ఒక తిన్న ఏర్పాట్లు చేసినా చెప్పే ఆయన సరిగ్గా చెప్పకపోతే ఎవడ వింటాడు? ఆయన దారిని ఆయన కొనుక్కుంటూ పోతే అబ్బే పురాణం బాగాలేదురా అని పారిపోతారట. వర్షం వచ్చినా పురాణం వినడానికి రావాలనే కోరిక కావాలంటే ఈ చెప్పేది అవతల వాడికి అర్థం కావాలి. అర్థం కాకపోతే ఎవడ వింటాడు? ఈ ఒక మహాత్ముడిని పౌరాణికుడిని పిలిపించాట. ఆయన చాలా బాగా చెప్పేవాడు, స్పష్టంగా అవతల వాళ్ళకి అర్థమయ్యేది. అందుకని 40 రోజుల పాటు జనం శ్రద్ధగా వచ్చి విన్నారు. ఆ పురాణం చెబుతున్నాయని ఒక రోజున కాశీ వంటి క్షేత్రం ప్రపంచంలో లేదు, జీవితంలో ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి, విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలి, కాశీలో మరణిస్తే మోక్షం, కనీసం కాశీకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి, కాశీ గంగలో స్నానం చేయాలి అని పరిపరి విధాలుగా కాశీ మహిమని చాలా గట్టిగా భక్తితో చెప్పాడు ఆయన. ఈ వర్తకుడికి, ఈ కోటీశ్వరుడికి ఒక్కతే కూతురు అన్నారు కదా, ఆ కూతురు చిన్నపిల్ల, దానికి 5-6 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్లను కూడా తనతో పాటు పురాణానికి తండ్రి తీసుకొచ్చేవాడు. పిల్లల్ని తీసుకొస్తే కొన్ని లాభాలు ఏంటంటే పిల్లలు వింటే వాళ్ళు కూడా తరిస్తారు, మంచి మార్గంలో కడతారు. 6 ఏళ్ల పిల్ల కాశీ మహిమ విని పులకించిపోయిందిట. ఆహా, కాశీకి వెడితే మోక్షం అన్నమాట, కాశీ వెడితే పవిత్రుడవుతామన్నమాట, కాశీలో ఎన్ని లింగాలు ఉన్నాయో ఇవన్నీ నాకు తెలిసాయి అనుకుని గుర్తుపెట్టుకుంది. చిన్నప్పుడు 6 ఏళ్ల వయస్సులో గుర్తుపెట్టుకుంటే యావజ్జీవితం గుర్తుంటుందండో. నిజంగా మీకు ఈ పురాణాలు నేను చెబుతున్నానంటే నేను 8 ఏళ్ల వయస్సు నాటికే ఎన్నో పురాణాలు కంఠస్థం చేయడం వల్ల ఇంత తేలిగ్గా చెప్పగలుగుతాను. బాల్యంలో చదువుకున్నది ఎప్పుడు ఉపయోగపడుతుంది. పెద్దయ్యాక చదివిన దానికంటే చిన్నప్పుడు చదివింది గుర్తుంటుంది. ఇప్పుడు చదివినవి గుర్తుండవు మళ్ళీ, కానీ చిన్నప్పుడు చదివామా, ఎన్ని చదివితే అవన్నీ బుర్రలో పడిపోతాయి. ఆ రోజుల్లో నా పని ఒకటే పని, ఆఖరికి అది ఇది కాదు, పురాణాలు ఏమిటి, కావ్యాలు ఏమిటి, మహాభారతం, రామాయణం, డిటెక్టివ్ నవల్లు, చందమామ కథలు, నా బొందమామ కథలు అన్నీ చదివేశాను. నేను చదవంది లేదు ఆ రోజు, అందుకే ఆ కథలు కూడా గుర్తుండిపోయావు అనమాట. మళ్ళీ ఇంట్లోనేమో ఈ తిడతారేమో, ఈ పెద్దవాళ్ళకి కొన్ని తెలియవు, కొందరికి అందరికీ కాదు, కానీ మా నాన్నగారు అమ్మ మహాత్ములు పక్కన పెడితే కొందరు ఇళ్లలో మకాం పెట్టి ఏదో పుస్తకం చదువుతున్నాడు పాడైపోతాడు అనేవారు. పాడవడం కాదు, అవి చదవబట్టే వాళ్ళు మీకు ఇన్ని పురాణములు నేను చెప్పగలుగుతాను. అదే ఇంట్లో ఈ వచ్చిన వాళ్ళు ప్రోత్సహిస్తే పిల్లల్ని ఈ పుస్తకాలు చదవడం అనే అలవాటు వాళ్ళకి చేస్తే ఇంకా శ్రద్ధగా చదవగలుగుతాం కదా. రహస్యంగా చీకట్లో చదవలసిన కర్మ ఉండదు కదా. అందువల్ల పిల్లల్ని సైకాలజీ తెలిసి పెంచాలి. ఆ పెంచడం గొప్ప కళ, అది గొప్ప గురువులు కొద్దిమందికే తెలుస్తుంది. ఆ సైకాలజీ తెలిసిన మహాత్ములు మా నాన్నగారు. అందుకే నా జీవితంలో మా తండ్రి లాంటి గురువు నేను ఇంకెక్కడ చూడలేదు అనమాట, ఆయనే గురువు అండి. పిల్లల్ని విసుక్కోకుండా, కసుక్కోకుండా వీళ్ళని ఎలా పైకి తీసుకురావాలో తెలియాలన్నమాట. పిల్లలకి దేని మీద ఆసక్తి ఉందో తెలియాలి, వాళ్ళకి ఏం చెబితే వాళ్ళు బాగుపడతారో తెలియాలి. ఇక అందరినీ బీటెక్కే చదివిస్తే ఏమైపోతారండి జనం? అంటే చదువు అంటే బీటెక్ ఎంటెక్కేనా, దేశం అంటే అమెరికా అయినా, ఇవన్నీ మన దేశాలు కావా? కాబట్టి పిల్లలకి ఏది ఇష్టమో తెలుసుకోండి. సంగీతం ఇష్టమా, సాహిత్యం ఇష్టమా, లేకపోతే వాళ్ళకి MBA అంటే ఇష్టమా, లేకపోతే వాళ్ళు ఏదన్నా వంటల్లోకి వెళదాం అనుకుంటున్నారా, ఈ మధ్యన హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నారు కొంతమంది, అదంటే ఇష్టమా, ఇవన్నీ తెలుసుకోవాలట. అవి ఇవి కాకపోతే ముష్టెత్తుకోవడం అనే ఒక కళ ఉంది, అది ఇష్టమా, అవి కూడా నేర్పండి పర్వాలా. మారువేషంతో ఒక ఆయన మాకు తెలుసున్న ఒక మిత్రుడు ఉండేవాడు, ముష్టి శాస్త్రం చదివాడు. ముష్టిని ఎలా ఎత్తి సంపాదించాలి అందుకని వాడు ఏం చేసేవాడు అనమాట, ఓ గడ్డం తగిలించుకొని ఒక కర్ర ఇలా పచ్చుకొని కన్ను ఇలా పెట్టి బావా మాదా కవళం తల్లోయ్ అనేవాడు. వాడు ఎంత సంపాదించాడో తెలిసిన, కష్టపడి రియల్ ఎస్టేట్ చేసిన వాడు 5 కోట్లు సంపాదిస్తే గొప్ప, కానీ వాడు 30 కోట్లు సంపాదించాడు ముష్టెత్తి. చివరికి ఏం జరిగింది, ఓ రోజున ఏం జరిగిందంటే ట్యాంకు బండి మీద ముష్టి ఎత్తుకుంటూ ఉండగా ఈ ముష్టి వాళ్ళందరినీ ఎత్తుకుపోయేవాళ్ళు ఎత్తుకుపోయారంటే పోలీసులు పట్టుకుపోయారు. వీడిని తీసుకెళ్ళి వీడిని కూడా జైల్లో పెట్టి అదేదో హోముకి పంపుతూ ఉంటే వాడు అతి బతిమాలి ఒక్కొక్కడికి 100,000 రూపాయలు లంచం ఇచ్చి అతి కష్టం మీద బయటపడ్డాడు. ఆ బయటపడడానికి వాళ్ళు ఆవిడ సాయం చేసింది. అప్పుడు బయటకు వచ్చింది హిస్టరీ అంతా.
ముష్టి హిస్టరీ బయట రావడానికి ఎంత వెనకాతల ఫ్లాష్ బ్యాక్ వచ్చిందనమాట. నిజంగా పోలీసులు ఆశ్చర్యపోయారట, రామరామ ఇంత డబ్బు సంపాదించవచ్చు అని. కాబట్టి ఏ శాస్త్రం ఇష్టం అది నేర్చుకోమన్నాడు, ఎందుకు వచ్చింది. కాబట్టి చిన్నపిల్లలకి చిన్నప్పుడు గనక నేర్పితే అది బాగా అలవాటు అవుతుంది. ఆ పిల్లకి మొత్తం మీద కాశీఖండం వెండం వల్ల కాశీ మీద వెర్రి వ్యామోహం పట్టింది. అందుకని 40 రోజులు పురాణం అయిపోయాక ఈ పురాణం చెప్పిన ఆయన్ని సన్మానం చేసి పంపించేశాక వాడు నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్నగారండి నాన్నగారండి నన్ను కాశీ పంపరా, నాయనా కాశీ అంది. ఆయన తెల్లబోయి, కాశీ గురించి వినడం బాగానే ఉంటుంది కానీ మనం ఉన్నది దక్షిణ సముద్రం, కాశీ ఎక్కడో యూపీలో ఉంది. మీరు ఆలోచించండి, ఎక్కడ రామేశ్వరం ఎక్కడ కాశీ? ఆ రోజుల్లో రైళ్ళ వాహనాల గుర్రాలు గుర్రబళ్ళు లేకపోతే కాలినడక, కాలినడకను అక్కడికి వెళ్ళాలంటే 3 నెలలో 4 నెలలో పడుతుంది. అయ్యే అది కూడా సక్రమంగా ప్రయాణం సాగితే మధ్యలో ఈ అడవుల్లోనో పులో సింహం ఎంగేస్తే శాశ్వతంగా కాశీకి వెళ్ళిపోయినట్టే. లేదా వర్షాలు గట్టిగా పడితే అదో ఇబ్బంది, దొంగలు దోచుకుంటే బుర్ర పగలు కొడితే అది యాతన. కాబట్టి వెళ్ళడం కష్టం కనుక అమ్మాయి కాశీ వెళ్ళడం కొద్ది కష్టం అంటే, లేదు నాయన నన్ను తీసుకెళ్ళందిట. అప్పుడైనా ఈ అమ్మాయిని ఎలాగో రకంగా తప్పించుకోవాలి వదిలించుకోవాలనుకున్నాడు. పురాణం చెప్పించి కాశీ మహిమ చెప్పడం ఇష్టం ఉంది, శివుణ్ణి పూజించడం ఇష్టం, అన్నదానం చేయడం ఇష్టమే, కానీ కాశీ ప్రయాణం అంటే ఆయనకి భయమే. పైగా ఆయన కొంచెం వయసులో పెద్దవాడు. అందుకని అమ్మాయి కాశీకి ఎప్పుడు తండ్రి తీసుకెళ్ళకూడదు, పెళ్ళయ్యాక మీ ఆయన తీసుకెళ్తాడు, నీ మొగుడు అడిగన్నట్ట తప్పించుకోవడానికి. కేవలం తప్పించుకోవడానికే తప్ప నిజంగా తండ్రి తీసుకెళ్ళకూడదని ఏం లేదు సుమా. తండ్రి అయినా స్నేహితుడైనా మొగుడైనా ఎవరైనా తీసుకెళ్ళచ్చు, ఎవరిని ఎవరైనా తీసుకెళ్ళచ్చు, నన్ను మీరు విమానంలో తీసుకెళ్ళచ్చు, ఏం అభ్యంతరం లేదు. కానీ ఆయన ముందు ప్రస్తుతానికి ఈ అమ్మాయి కాశీ కాశీ అంటుంది కనుక ఈ గండం నుంచి బయటపడడానికి పెళ్ళయ్యాక మీ ఆయన తీసుకెడతాడు. భార్య అన్నాక భర్తతో వెళ్ళాలి, ఆడపిల్లలు ఎప్పుడు మొగుడుతోటే వెళ్ళాలి అన్నట్ట. అప్పుడు ఆ పిల్ల తప్పించుకోవడానికి ఆయన అన్నాడని తెలియదుగా అమాయకత్వంతో ఏమంది, అయితే నాకు బలి చేసేయి అంది. కాశీ వెళ్ళాలి అంతే ఆ అమ్మాయి కోరిక. తండ్రి ఏమో పెళ్ళయితేనే మీ ఆయనతోటే వెళ్ళాలి అన్నాడు. ఎప్పుడో తర్వాత ఎప్పుడో పెళ్ళయ్యాక భర్త వెంట పడుతుందిలే అనుకున్నాడు ఆయన. అనుకుంటే ఈ పిల్ల వదులుతోందా వదల్లా, వాళ్ళ నాన్నది గట్టిగా ఈ కండువ పట్టేసుకుని పై కండువ, పెళ్ళయితే భర్త కాశీ తీసుకెడతాడో నువ్వే చెప్పావు కనుక నాకు వెంటే పెళ్లి చేసి అనగా, ఇంకా నీకు 6 ఏళ్ళేనే అంటే 6 ఏళ్లకు పెళ్లి చేయకూడదు ఏమిటి, చేసేయి అందిట. పెళ్ళి అంటే ఆ పిల్లకి ఏం తెలుసు పాపం, పెళ్ళయితే ఎవడో వస్తట, ఆ వచ్చిన వాడిని మగడు అంటారట, ఈ భర్త గారు కాశీ తీసుకెడతారట, అందుకని పెళ్ళి అంది. రోజు ఇక ఆ రోజు నుంచి పెళ్ళు అయి పెళ్ళు అయి అంటుంటే ఈ పిల్ల బాధపడలేక చేస్తాం లేవే మంచి సంబంధం దొరకాలి కదా అన్నట్ట. క్రమంగా ఈ అమ్మాయికి 8 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చి ఆ రోజులో బాల్య వివాహాలు కూడా చేసేవారు కనుక ఓ 12 ఏళ్ళ కుర్రాన్ని ఒకడు చూశారు, మంచి వైశ్యోత్తముడు ఒకడు చూసి తీసుకొచ్చి ఈ పెళ్లి చేశారు. పెళ్ళి అవుతూ ఉండగా 5 రోజులు పెళ్ళిటి పోయి ఆ రోజుల్లో 5 రోజులు ఈ అమ్మాయి పిల్లాడి పక్కనే కూర్చుని, ఇదిగో నీ పేరేమిటి అంది. అంటే నా పేరేదో ఫలానా అని చెప్పాడు ఆయన. ఇదిగో నేను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నానో తెలుసా అంటే, ఎందుకో నాకు మాత్రం తెలుసు, పెళ్ళి అంటే ఏం తెలుసు, మా నాన్న చేసుకోమన్నాడు చేసుకుంటున్నాను, పంతులు గారు నెత్తిమీద జీలకర్ర బెల్లం పెట్టమన్నారు పెడుతున్నారు, తాళి కట్టమంటున్నారు కడుతున్నానంటే, తాళి జీలకర్ర బెల్లం బూరెలు గారెలు తినడం కాదు పెళ్ళి అంటే, భార్య అని భర్త కాశీ తీసుకెళ్ళాలట, అందుకే నేను తల వంచి పెళ్లి చేసుకుంటున్నాను, తాళి కట్టించుకుంటున్నాను, పెళ్ళి అయిపోయింది కదా మనకి, నన్ను కాశీ తీసుకెళ్ళవా అంది ఈ పాప, ఈ 8-9 ఏళ్ల పాప. వాడికి 12 ఏళ్ళు పాప. అంటే వాడు ఇలా బుర్రగొక్కుని, కాశీ అంటే ఈ గుడి పక్కన ఉందా అన్నట్ట. గుడి పక్కనుందో బడి పక్కనుందో నాకు తెలియదు, కాశీ అని ఒక ఊరుంది, ఒక ఆయన పురాణంలో చెప్పారు కాశీఖండం 7 రోజులు చెప్పాడు పాపం పద్మాగర్ గారు, నేను విన్నాను, నన్ను కాశీ తీసుకెళ్ళారు కానీ. అప్పుడు వాడు బాగా బుర్రగొక్కుని మా నాన్నని మా అమ్మని వీళ్ళందరినీ అడిగి అప్పుడు తెలుసుకుని కాశీకి తీసుకెడతానులేని మాట ఇచ్చేశాడు తొందరపడి. ఈ కాశీ అంటే ఏదో పక్కనే ఉంటుంది అనుకున్నాడు ఆయన. సరే పెళ్ళయిన దగ్గర నుంచి రోజు అమ్మాయి కాశీ కాశీ అంటుంటే ఓ రోజున వాళ్ళ ఇంట్లో వాళ్ళని పెద్దవాడిని అడిగితే, కాశీ ఎక్కడెక్కడ ఉందిరా, 2000 మైళ్ళు దూరంలో ఉంది ఓరి నాయనో, అక్కడికి ఇప్పట్లో వెళ్ళలేమనగానే వీడికి మతిపోయి కాశీకి 2000 మైళ్ళు నడవాలట నా వల్ల కాదు బాబు అన్నాడు. నువ్వు నాకు మాట ఇచ్చావు పెళ్లిలో, తప్పితే తప్పు అందే. అయితే తీసుకెడతాలే, కొద్ది రోజులాగు, నాకు ప్రయాణం చేయడం తెలిసాక అప్పుడు తీసుకెడతానన్నాడు. కొంతకాలానికి వీడికి 18 ఏళ్ళు అమ్మాయికి 14 ఏళ్ళు వచ్చాయి. ఈ ఇద్దరిని కాపురానికి పంపించారు. ఆ రోజుల్లో చిన్న వయస్సులోనే వీడు గర్భం ధరించింది. గర్భవతి అయినా సరే కాశీ అందిట. ఇప్పుడు గర్భవతివి ఎలా నడుస్తావు, పిల్లాడు పుట్టాక వాడిని ఎవరికో వాళ్ళకి అప్పగించి అప్పుడు కాశీ వెడదామన్నాడు. సరిగ్గా ప్రసవం అవుతున్న టైంకి భర్త చచ్చిపోయట చిన్నప్పుడే పాపం దురదృష్టవశాత్తు ఆవిడ బాల్య విధవ అయిపోయింది పాపం. అప్పుడు అమ్మాయి ఏడ్చింది, ఎందుకో తెలుసా,
భర్త పోయినందుకు ఏడవడం కాదు, కాశీకి తీసుకెళ్ళి వాడు పోయాడని ఏడ్చింది పాపం. నా కాశీ అని ఏడ్చింది. ఆయన ఆత్మబలంతో నేను బతికుండగా కాశీ చూడాలని దృఢ నిశ్చయం చేసుకుని అతి కష్టం మీద ఈ పిల్లవాడిని పెంచి పెద్ద చేసి, వాళ్ళకి కోట్ల వ్యాపారం ఉంది, ఇటు తండ్రి ఆస్తి ఇటు భర్త ఆస్తి ఈవిడికి వచ్చింది, ఎందుకంటే ఇటు భర్త వైపు ఒక్కడే, ఈయన తప్ప ఎవరూ లేరు, అటు తండ్రికి ఈవిడ ఒక్కతే కూతురు, కాబట్టి ఈ రెండు వైపుల ఆస్తిని జాగ్రత్త చేసి మంచి వ్యాపారం చేసి ఇంకా కోట్లు ఆస్తి పెంచి కొడుకుని పెద్ద చేసింది. కొడుక్కి 16 ఏళ్ళు వచ్చాక, అబ్బాయి నాకు డబ్బు మీద వ్యామోహం ఉండి కాదు ఈ వ్యాపారం చేయటం, నేను కాశీ కోసమే ఈ వ్యాపారం చేశాను, వ్యాపారం చేసి డబ్బు నీ చేతిలో పెడితే నన్ను కాశీ పంపిస్తావని ఆశ, ఇన్ని కోట్లు ఏం చేసుకుంటావో నీ ఇష్టం, నీ మొహాన వేశాను, నన్ను మాత్రం కాశీ పంపించు, అది నీ బాధ్యత అనగానే, అమ్మా నీ రుణం నేను తీర్చుకోలేను, నాన్న పోయినప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమతో పెంచావు కాబట్టి నేను తీసుకెళ్తాను కాశీకి, కానీ ఇప్పుడే వ్యాపారం నన్ను ఎత్తి మీద పెట్టావు, ఇంకా వ్యాపారం గురించి రాకేం తెలుసు కాబట్టి ఒక 2 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత కాశీ వెళ్ళన్నట్ట. సరేనని ఒక 2 సంవత్సరాలు వీడికి వ్యాపారంలో శిక్షణ ఇచ్చింది. ఈలోపు కుర్రాడు బుద్ధిమంతుడు, వ్యాపారం బాగా చేస్తున్నాడు, వాళ్ళ అమ్మ గొప్పది అందరికీ తెలుసు కదా, వీడికి సంబంధాలు వచ్చాయి, ఆ సంబంధంలో మంచి బంగారం లాంటి పిల్లలు వచ్చింది, ఈ పిల్లని వీడికి పెళ్లి చేశారు. పెళ్ళి అవగానే ఎవరే మీ ఆవిడ వచ్చింది, మీ ఇద్దరు మీ వ్యాపారాల సంగతి చూసుకోండి, నన్ను కాశీ పంపండి అంటే, ఇప్పుడేగా పెళ్ళి అయ్యింది, తేనె చంద్రుడి దగ్గరికి వెళ్ళి వస్తాం కాబట్టి ఒక ఏడాది ఆగన్నట్ట, అంటే హనీమూన్, హనీ అంటే తేనె కదా, మూన్ అంటే చంద్రుడు కదా, అందుకని ఆ తేనె చంద్రుడికి హనీమూన్ పోతాం కాబట్టి ఒక ఏడాది ఆగమనగానే సరే ఏం చేస్తామని ఒక ఏడాది ఆగింది. ఈ ఏడాదికి ఇప్పుడు కోడలు గర్భవతయింది మళ్ళీ. ఇది ఎక్కడ గొడవరా బాబు, నాకు ఈ కాశీకి ఏదో సమస్య ఉంది తంట అనగా కోడలు ప్రసవించాక విడుదలగానే అన్నట్ట. ఈ ప్రసవం అయ్యింది, పిల్లాడు కదా చంటి పిల్లాడు వచ్చాడు, ఈ చంటి పిల్లాడిని ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెంచమ్మా నీకు పుణ్యం ఉంటుంది అన్నట్ట. ఈ పిల్లాన్ని పెంచేలోపు మళ్ళీ ఆవిడ గర్భవతయింది, మళ్ళీ ఇంకో కొడుకు పుట్టాడు, ఈ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటే ఆవిడ ఎంతకాలం నాకు ఈ గొడవరా, నన్ను కాశీ పంపించరా అందిట. ఈ పిల్ల వీళ్ళిద్దరికీ ఒకడికి 5 ఏళ్ళు ఒకడికి 3 ఏళ్ళు రాని నేను గ్యారంటీగా పంపేస్తానన్నాడు. పాపం పెద్ద కొడుక్కి అంటే ఈ మనవడికి, ఈవిడ మనవడికి 5 ఏళ్ళు వచ్చిరాగానే ఈవిడ చచ్చిపోయింది.